అందరూ ప్రశాంతంగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. ఎడమ అరచేతిలో కూడా అరచేతిని ఉంచుకొని చిన్ముద్ర చేసుకోండి. చిన్ముద్ర అంటే ఓంకారం. మూడు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. వివేక చూడమని గ్రంథంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఉన్న మన అందరం కూడా ఎన్నో జన్మల కోటానుకోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యాల ఫలితంగా మనకి ఈ జన్మ వచ్చింది. ఈ జన్మ రావటమే కాదు, ఈ మోక్ష మార్గంలో ప్రయాణం చేసే జ్ఞానాన్ని తెలుసుకోవటం జరిగింది. ఒకసారి కృష్ణార్జునులు సాయంత్రం పూట చల్లగాలి కల తిరిగి వద్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరారు. బయలుదేరారు అలా రాజవీధుల్లో తిరుగుతూ ఉంటే ఒక యాచకుడు యాచన చేసుకుంటూ కనపడతాడు. అర్జునుడికి దాదాస్తుంది, పాపం యాచకుడు పెద్దవాడు యాచన చేసుకుంటున్నాడు అని చెప్పానని తన దగ్గర ఉన్నటువంటి ఒక బంగారు కాసుల మూటని ఆ యాచకుడికి ఇస్తాడు. నువ్వు వీటితో సుఖంగా బ్రతుకు, ఇంకా యాచన మానేయి అని చెప్పాను. సంతోషంగా యాచకుడు ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఆ బంగారు మూటని కనిపెట్టి ఒక దొంగ దాన్ని కొట్టేస్తాడు. సరే ఇంకా చేసేదేమి లేక మళ్ళీ తెల్లారి నుంచి మళ్ళీ యాతన మొదలు పెడతాడు. ఇలా మళ్ళీ యాతన చేసుకుంటూ ఉంటే కొంతకాలం తర్వాత కృష్ణార్జునుడు మళ్ళీ ఇలానే వస్తూ ఉంటే ఈయన చూస్తారు. చూసి ఇదేమిటి బంగారు నాణ్యాలు సంచిస్తే మళ్ళీ యాతనకు వచ్చాడు అని చెప్పి ఆయన ఆపి అడుగుతారు. అడిగితే మహాప్రభు మీరు ఇచ్చారు కానీ నేను ఉపయోగించుకోలేకపోయాను, అది దొంగ కొట్టేశాడు అని చెప్పనేటప్పటికీ సరే అంతకంటే విలువైంది వజ్రం ఇస్తున్నాను, ఈ వజ్రాన్ని ఉపయోగించుకొని నువ్వు జీవితాన్ని హాయిగా గడుపు అని చెప్పానని ఆ వజ్రాన్ని ఇస్తాడు. సరే ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా వంటింట్లో ఒక పాత కుండ ఉంటే ఆ కుండలో పెట్టి మూత పెట్టి అమ్మయ్యా దీని జోలికి ఎవరు రారులే అని చెప్పి ఇంకా ప్రశాంతంగా నిద్రపోతాడు. తెల్లారు లేచి చూసేటప్పటికీ ఇంట్లో భార్య కనపడలేదు, కుండ కనపడలేదు. మళ్ళీ ఆయనకి గుండెల్లో లబ్డబ్ అంటుంది, అయ్యో ఇదేంటి ఇంత జాగ్రత్తగా నేను దాచిపెట్టానే ఏమైపోయిందానని ఇరుగు పరుగుని అడుగుతాడు. నా భార్య ఏమైనా కనపడిందని ఇప్పుడే కుండ తీసుకొని నదికి వెళ్తుంటే చూసామయ్యా అని చెప్తారు. గబగబా గబగబా పరిగెత్తుతాడు, పరిగెత్తి నదికి వెళ్తాడు. అప్పటికే భార్య ఆ పాత కుండను కడిగి నీళ్లు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంకా సరే ఆ వజ్రం నదిలో పడిపోయిందేమోనని సాధ్యమైనంత వరకు వెతుకుతాడు. వెతికితే ఆ వజ్రం కనపడదు. సరే ఇంటికి వస్తాడు, ఇంకా చేసేదేమి లేక మళ్ళీ భిక్షాటన మొదలు పెడతాడు. నేను ఇంత అద్భుతమైనటువంటి బంగారు కాసులు ఇచ్చినా నేను నిలబెట్టుకోలేకపోయాను, అంతకంటే విలువైనటువంటి వజ్రం ఇచ్చినా నిలబెట్టుకోలేకపోయాను, ఇంకా నా గ్రహచారం ఇంతేను, నా కర్మ ఇంతేను, నాకు యాతన తప్పదు అని తను తిట్టుకుంటా మళ్ళీ యాతనకు బయలుదేరుతాడు. మళ్ళీ కృష్ణార్జునులు ఎదురొచ్చి ఇదేమిటయ్యా స్వామి ఇన్నిసార్లు ఇన్ని రెండు రకాలు ఇచ్చినా కూడా ఇంకా చేసావంటే కుండలో వజ్రం నదిలో పడిపోయింది, నా తప్పేం లేదు అని చెప్పంటాడు. తనని ఈసారి కృష్ణుడు అర్జునుడు నిర్ణయించుకుంటాడు, ఏమైనా సరే ఇంకా వీడికి ఏమి ఇవ్వకూడదు, ఇస్తే వీడు పాడు చేసుకుంటున్నాడు నిలబెట్టుకోవట్లేదు, ఇంక ఇవ్వటం దండగా అని చెప్పని. ఈసారి కృష్ణుడు ఏం చేస్తాడంటే రెండు నాణ్యాలు ఇచ్చి వీటి ద్వారా నువ్వు బ్రతుకు అంటాడు. ఏంది బావా సంచి నిండా బంగారు నాణాలు ఇస్తే ఉపయోగించుకోలేదు, వజ్రం ఇస్తే ఉపయోగించుకోలేదు, ఈ రెండు బంగారు నాణాలు ఏం చేసుకుంటాడు అని చెప్పంటాడు. చూద్దాం ఏం చేసుకుంటాడో, మరి ఆయన ఉపయోగించుకుంటాడో లేకపోతే వీటిని కూడా ఇలానే పారేసుకుంటాడో అని చెప్పి అంటాడు కృష్ణుడు. ఇద్దరు వెళ్ళిపోతారు. సరే ఈ యాచకుడు ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక చేపలు పట్టేవాడు. ఆ రోజు చేపలు ఎవరు కొనకపోతే వాడి బాధ చూసి నేను ఎట్లయినా సుఖపడేలే సచ్చేది లేదు, ఈ రెండు బంగారు నాణాలు కూడా ఎవడప్పుడు దొంగతనం చేసేస్తాడు, కొని ఆ చేపలు పట్టేవాడికి ఇస్తేనన్నా వాడన్నా సుఖపడతాడు, ఈ కనీసం 4 రోజులైనా కడుపు నిండా తిండి తింటారు వాళ్ళ కుటుంబం అని చెప్పానని ఆ బంగారు నాణాలు రెండు కూడా ఆ చేపలు పట్టేవాడికి ఇచ్చి ఆయన దగ్గర ఉన్న చేపను తీసుకొని వస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఆ చేప ఒకటేమైనా గిలగిలా కొట్టుకుంటుంది. కొట్టుకుంటే ఎందుకు కొట్టుకుంటుందో అర్థం కాక భార్యను పిలిచి, చూడు చేప ఎందుకు కొట్టుకుంటుంది అని చెప్పంటే, ఆ చేప నోట్ అన్నోరు దగ్గర చూస్తే ఆ చేప నోట్లో ఈయన పారేసుకున్నటువంటి వజ్రాల ఉంగరం ఉంటుంది. ఆ వజ్రాల ఉంగరం తీసి, ఆయన నాకు దొరికింది, నేను పోగొట్టుకుంది నేను పొందాను, నేను పోగొట్టుకుంది పొందాను, నేను పోగొట్టుకుంది పొందాను అని ఆనందంతో పెద్దగా కేకలేస్తూ ఉంటాడు. అదే సమయానికి ఆ దొంగ ఏం చేస్తాడంటే, ఈ ఇంట్లోకి వెళ్ళిళ్ళని తెలియక వస్తాడు. వచ్చి ఈయన చూసి, అయ్యో నా దగ్గర బంగారు ఈయన దగ్గరే కదా నేను బంగారు నాణాలు కొట్టేసింది, నాయన దొరికింది అని అంటున్నాడు. అంటే నన్ను చూసి గుర్తుపట్టాడు, ఇప్పుడు రాజభట్లకు పట్టిస్తాడు, రాజభట్లు పట్టిస్తే నా జీవితం అంతా ఇంకా ఆ కారాగారంలో మగ్గిపోవాలి అనే భయంతో ఏం చేస్తాడంటే, ఈ యాచకుడు అరిసిందేమో వజ్రం దొరికిందనే ఆనందంతో అరిచాడు. కానీ దొంగేమో తన దగ్గర ఉన్నటువంటి బంగారు నాణాలు ఉన్న సంగతి తెలుసుకొని అరుస్తున్నాడు కావాలని ఆ దొంగ అనుకున్నాడు. అనుకునేటప్పటికీ ఇంకా భయంతో ఆ బంగారు నాణాలు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రెండు పోగొట్టుకున్నాడు, రెండు దొరికినాయి. ఎందుకంటే భగవానుడు చేతి మీదుగా పొందాడు కాబట్టి దానికి సత్ఫలితాన్ని పొందాడు. కానీ జీవుడి చేతి మీదుగా, అర్జునుడేమో జీవుడు, కృష్ణుడేమో పరమాత్మ, నరనారాయణులు ఇద్దరు. జీవుడి చేతి మీదుగా పొందాడు కాబట్టి దాన్ని దక్కించుకోలేకపోయాడు. మనం కూడా జీవభావంలో ఉన్నట్లయితే ఎంతో విలువైనటువంటి ఈ జన్మ వచ్చినప్పటికి కూడా ఆ యాచకుడు ఎలాగైతే వాటిని దక్కించుకోలేకపోయాడో అలాగే మనం కూడా ఈ జీవితాన్ని మనం దక్కించుకోలేకపోతున్నాం. ఎన్నో కోటాను కోట్ల జన్మలు ఎత్తుతున్నాము, పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నామే కానీ ఈ అద్భుతమైనటువంటి మానవ జన్మను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాని యొక్క విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. దాని యొక్క విలువ తెలిసినట్లయితే మనం వాటిని ఉపయోగించుకునేవాళ్ళం, జాగ్రత్తగా ఉంచుకునేవాళ్ళం. కానీ ఆ విలువ తెలియకపోవటానే యాచకుడు ఎట్లాగైతే దక్కించుకోలేకపోయాడో మనం కూడా ఈ జీవితాన్ని అలా దక్కించుకోలేకపోతున్నాం. మళ్ళీ 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 జన్మలు ఎత్తుతున్నాం. మరి ఇప్పుడు భగవానుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, చూద్దాం ఏమో దక్కించుకుంటాడేమో అనని. కానీ యాచకుడు యొక్క పుణ్యఫలం అనేది పక్వానికి వచ్చింది కాబట్టి ఇంతవరకు ఆ పుణ్యఫలం పక్వానికి రాలా, కానీ ఇప్పుడు పక్వానికి వచ్చింది కాబట్టి భగవానుడు చేతి మీదుగా తీసుకున్నటువంటి ఆ బంగారు నాణాలని తను తినకపోయినా ఆ చేపలు పట్టేవాడైనా సుఖపడతాడనే స్వార్థ బుద్ధి లేకుండా నిస్వార్థంగా ఆలోచించాడు కాబట్టి, నిస్వార్థ బుద్ధితోటి చేశాడు కాబట్టి భగవానుడికి ఇష్టుడయ్యాడు. ఇష్టుడయ్యాడు కాబట్టి పోగొట్టుకున్న దాన్ని పొందాడు. భగవానుడు ఎలాగైతే రెండు నాణాలను ఆ యాచకుడికి ఇచ్చాడో అలాగే మనకు కూడా భగవానుడు సంపదనిచ్చాడు. ఏమిటా సంపద అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అనే అద్భుతమైనటువంటి సంపదని మనకి అందించాడు. ఈ సంపదని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోగలుగుతాం. ఎలాగైతే యాచకుడికి ఆ నాణ్యాలు ఉపయోగపడినాయో అలాగే మనం కూడా జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. మనం ఎందుకు పుట్టాము అనే విషయానికి ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత చెప్తున్నాయి. మన జీవితాన్ని జన్మరాహిత్యం ఎలా చేసుకోవాలి అనే దానికి సమాధానం అవి చెబుతూ ఉన్నాయి. ఈ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి, ఎలా మోక్షాన్ని పొందాలి, నేను ఇంతవరకు ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాను, ఎందుకు అనుభవించాను, ఎందుకు నేను ఈ మోక్ష మార్గంలోకి ప్రయాణం చేయలేకపోయాను అనే అన్ని క్వశ్చన్లకి సమాధానం మనకు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తెలియజేస్తూ ఉన్నాయి. మనకు అవి అర్థం కాదు కాబట్టి గురువులు మనకి వాటి యొక్క అర్థాన్ని తెలియజెప్తూ ఉన్నారు. మనకి ఇప్పుడు చెప్పారు అంతటా ఉన్నది ఆత్మే అనే విషయం తెలుసుకుంటే మనం ఎన్నో మెట్లు ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నట్టేను, ఎన్నో మెట్లు మోక్ష మార్గంలో ప్రయాణం చేసినట్టేను అని. కేవలం తెలుసుకుంటేనే మోక్ష మార్గంలో ఎన్నో మెట్లు ప్రయాణం చేశాము అనేది శాస్త్రాలు చెబుతున్నాయి. భగవద్గీతలో కూడా భగవానుడు తెలియజేశాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవసర్వమితి సమహాత్మాసు దుర్లభః. సమస్తము వాసుదేవుడే అనే ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్లే నిజమైనటువంటి జ్ఞాని అని భగవానుడు మనకి భగవద్గీతలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లో కూడా మనకు అదే తెలియజేశారు, నేను ఆత్మను అని, అంతటా ఉన్నది ఆత్మే అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్లే మోక్షానికి అర్హులు అని మనకి విషయాన్ని తెలియజేశారు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి జ్ఞానం అనేది తెలుసు, ఎందుకంటే ఎన్నో జన్మల్లో ఉన్నటువంటి ఆ జ్ఞాపకాలన్నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు తెలుస్తున్నాయి కాబట్టి జ్ఞానం అనేది మనకు తెలుసు, ఎందుకు పుడుతున్నాం అనేది తెలుసు. ఈ బాధలన్నిటికీ ఈ తల్లి గర్భంలో ఉన్న బాధలన్నీ నేను భరించలేను, బయటికి రాగానే నేను ఈ ఒక సద్గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకొని నేను జన్మను సార్థకం చేసుకోవాలి అనే విషయము తెలుసు. కానీ గర్భంలో నిర్ణయించుకున్న నిర్ణయాలు ఏవి కూడా బయటకు వచ్చిన తర్వాత గుర్తులేవు కాబట్టి బయటికి రాగానే మళ్ళీ మాయా ప్రపంచంలో పడిపోతున్నాం. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్వచ్ఛంగా ఉన్నాము, ఆ జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ తలుచుకుంటూ ఏమైనా సరే నేను మంచి మార్గంలో ఉండాలనే నిర్ణయం తీసుకున్నాము. కానీ ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి మాయ కమ్మేయగానే మళ్ళీ మాయా ప్రపంచంలో పడి వీటన్నిటిని కూడా మర్చిపోయాం. మాయా ప్రపంచంలో పడినటువంటి మనని ఈ మాయా ప్రపంచం నుంచి బయటికి లాగి పరమాత్మ వైపు మనల్ని నడిపించేది గురువులే కాబట్టి గురుదేవుల యొక్క రుణాన్ని మనం ఎప్పుడు కూడా తీర్చుకోలేం. తీర్చుకోవాలంటే దానికి ఉన్నది ఒక్కటే ఒక్క మార్గం, తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని ఆచరించి ఈ జన్మను పూర్తిగా సార్థకం చేసుకోవాలి. సార్థకం చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా గురువులకి కానీ భగవంతుడికి కానీ ఇష్టం కావాలి అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు కనుక మనం చేసినట్లయితే వాళ్ళకి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అలాగే గురువుల్ని కూడా మనం సంతోషపడతారు అంటే మనం చేయాల్సినటువంటివన్నీ కూడా మనకు గురుగీతలో తెలియజేశారు కాబట్టి గురుగీతలో ఏదైతే చెప్పారో అవన్నీ మనం అర్థం చేసుకొని ఆచరించి గురువుల్ని సంతోష పెట్టినట్టయితే వాళ్ళ సంతోషం ద్వారా మనకి అది ఒక ఉత్తమమైనటువంటి కర్మగా బయటకు వస్తుంది, అదొక ఆశీర్వాదంగా మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే నీకు భోజనాలకు వెళ్ళినప్పుడు బఫే డిన్నర్కి కూర్చోబెట్టి తినే డిన్నర్కి తేడా వస్తుంది. బఫేలో ఇసుక్కుంటా కసురుకుంటా తింటాం, కానీ కూర్చోబెట్టి పెడితే ప్రశాంతంగా మనసు నిండా కడుపు నిండా తృప్తిగా తింటాం. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి తినేది వంట పడుతుంది కాబట్టి మనసుకు నిండా హాయిగా ఆనందంగా ఉంటుంది కాబట్టి మన హాయి ఆనందమే అక్కడ ఆశీర్వాదంగా అందుతుంది. అట్లాగనే ఇక్కడ మనం ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఎంత తృప్తితోటి ఎంత భక్తితోటి ఎంత మనస్ఫూర్తిగా మనం గురువుని సేవిస్తామో ఎంత గురువు యొక్క మనచేరికి ప్రవర్తిస్తామో అది అంతగా మనకి ఆశీర్వచనంగా మనకి అందుతుంది. భగవంతుడి యొక్క ఆశీర్వచనం గురువు ఆశీర్వచనం రెండూ ఒకటే, ఎందుకంటే గురువే పరమాత్మ, పరమాత్మే గురువు, ఇద్దరు వేరు కాదు రెండూ ఒకటే అని పరమాత్మే చెప్తున్నాడు. పరమాత్మ గురువు ఇద్దరు ఎదురు పడితే ముందుగా గురువుకే నమస్కారం చేయాలని పరమాత్మే చెప్తున్నాడు కాబట్టి పరమాత్మ అంటే గురువే. మన అజ్ఞానాన్ని తొలగించేది డైరెక్ట్ గా గురువే కాబట్టి భగవంతుడు తాను ఏమీ చెయ్యడు, ఎందుకంటే ఎవరి కర్మఫలాన్ని వాళ్ళకు అందిస్తున్నాడు, ఎవరి చేసుకున్నది వాళ్ళకు అందిస్తున్నాడు, మరు జన్మలు ఏం చెయ్యాలనేది మనకి తెలియజెప్తున్నాడు, అన్ని విషయాలు తెలియజెప్తున్నాడు. కానీ ఆ భగవానుడు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని జ్ఞానాన్ని కానీ మనం డైరెక్ట్ గా తెలుసుకోలేము, వాటిని క్షుణ్ణంగా మనకు తెలియజెప్పేది సాకార రూపంలో ఉన్నటువంటి గురువే కాబట్టి మన ఎదురుగా ఉన్నట్టు గురువే కాబట్టి అందుకే గురువుకే ప్రాధాన్యత ఇవ్వమని భగవానుడు కూడా తెలియజెప్తున్నాడు. కాబట్టి గురువుకి ప్రాధాన్యత ఇస్తూ గురువు యొక్క సమస్తమైనటువంటి మనసును తృప్తిపరచడానికి మన శాయశక్తిలా మనం ప్రయత్నం చేస్తూ మనం ఈ జ్ఞానాన్ని అందుకున్నట్లయితే అది మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది. అక్కడ యాచకుడు ఇచ్చినప్పటికి కూడా తను ఉపయోగించుకోలేకపోయాడు, కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి రెండు నాణాలు కూడా ఆయన జీవితంలో తృప్తిగా అనుభవించడానికి ఉపయోగపడింది. అలాగనే మనం కూడా ఇక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని సంతృప్తిగా అనుభవించినట్లయితే, సంతృప్తిగా అనుభవించడం అంటే ఆ జ్ఞానాన్ని మనం సొంతం చేసుకున్నట్లయితే మోక్ష ఫలం అక్కడ ఆయనకి వజ్రము బంగారు నాణాలు ఎలాగైతే దొరికినాయో ఇక్కడ అంతకంటే విలువైనటువంటి మోక్షం అనేది మోక్ష ఫలం. మోక్షం అనేటటువంటి వజ్రం, మోక్షం అనేటటువంటి బంగారు నాణాలు మనకి అద్భుతంగా మనకు దొరుకుతాయి. కాబట్టి మోక్షం యొక్క విలువ తెలుసుకోవాలి ముందు. మోక్షం యొక్క విలువ తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా ఒక వస్తువు పొందాలంటే ఆ వస్తువు యొక్క విలువ తెలిసినప్పుడు ఆ వస్తువు యొక్క విలువను బట్టి మనం చేసే ప్రయత్నం కూడా, దాన్ని పొందటానికి చేసే ప్రయత్నం కూడా ఉంటుంది. మనం ఆ వస్తువుకి విలువ ఉందనుకుంటే మన ప్రయత్నం ఒక రకంగా ఉంటుంది, ఆ వస్తువుకి విలువ లేదు అనుకుంటే మన ప్రయత్నం ఇంకొక రకంగా ఉంటుంది. అంత పట్టుదలతో మనం చేయలేము. కానీ వస్తువు విలువైనదైతే దాన్ని పొందటానికి మనం చేసే పట్టుదల కూడా ఎంతో సాధ్యమవుతుంది. ఆ పట్టుదల విపరీతమైనటువంటి పట్టుదలగా మారుతుంది. కాబట్టి ఈ మోక్షం అనే దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మోక్షం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. మోక్షం అంటే అసలు మన స్వస్థానమే, అదేదో వేరే ఎక్కడో ఏదో లేదు. అందుకే భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఈశ్వర సర్వభూతానా ఉద్దేశేతున తిష్టతి అని పాపం ఆయనకు భయం అన్నమాట. బయట ఎక్కడో ఉంటే ఈ మానవులు నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరో అని ఆయన ఏం చేస్తున్నాడంటే మన హృదయం లోపలే ఉండి ఆయన కాపలా కాస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడు నా వైపు చూస్తారా, ఎప్పుడు నా వైపు చూస్తారా, ఎప్పుడు వీళ్ళని నాలో చేర్చుకుందామా, ఎప్పుడు నాలో చేర్చుకుందామా అని ఆయన పాపం ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం మాత్రం ఆయన యొక్క కోల పట్టించుకోకుండా మనం మాత్రం ప్రాపంచమైనటువంటి విషయాల్లో పడి ప్రపంచంలో అది అట్లా ఇది ఇట్లా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అవి అట్లా ఇవి ఇట్లా అని ఆ గోల్లో పడిపోయి భగవానుడు పట్టి భగవానుడు లోపలే ఉండి మనకిచ్చే సందేశాలని మనం వినలేకపోతున్నాం. ఆయన ఎక్కడో ఉంటే మనం ఆ పట్టుకోవటం కూడా మనకు కష్టం. కానీ భగవంతుడు మన లోపలే ఉన్నాడు. నువ్వు బయటకు పొమ్మన్నా మనం చుట్టూ బంధించేసాం కాబట్టి, దేహంలోనే భగవంతుడిని బంధించేసాం కాబట్టి ఆయన ఇంకెక్కడికి తప్పించుకొని పోవటానికి వీలు లేదు. వీలు లేకుండా మనం బంధించినటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని మనం పొందాలి అంటే మనం తప్పనిసరిగా అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కావాలంటే అంతర్ముఖం కావటానికి ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నా మనసును నేను సరి చేసుకోవాలి అనే విషయాలన్నిటి కూడా మనకు శాస్త్రాల్లో గురువులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఆచరించి మన లోపలే ఉన్నటువంటి పరమాత్మ వైపు దృష్టి సారించి ఆయన ఇచ్చే సందేశాలని అనుక్షణం కూడా అందుకుంటూ ఆయన సందేశాలు అందిస్తున్నాడు. ఎలా అంటే బుద్ధి ద్వారా అందిస్తున్నాడు. బుద్ధి ద్వారా అందించే సందేశాన్ని మనం మనసుకు పట్టించి మనసు ద్వారా అందే సందేశాన్ని కర్మల ద్వారా వ్యక్తం చేస్తూ ఉన్నట్లయితే భగవానుడు అందించే సందేశాన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం, మన జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాము. ఇంకా ఎన్నెన్ని జన్మలను ఎత్తుతాం, జన్మలైతే ఎత్తుతాం కానీ తల్లి గర్భంలో పడే నరకాలు ఎక్కడ పడతాం, దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు పడే నరకాలు ఎక్కడ పడతాం, ఈ ఆరోగ్య విషయాల్లో బాధలు ఎక్కడ పడతాం, ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా ఎక్కడ పడతాం, ఇవన్నీ తెలియ ఇన్ని ఇప్పుడు ఇంతకు ముందు జన్మలో ఎంతవరకు తెలుసో తెలియదో మనకు తెలియదు. కానీ ఈ జన్మలో మాత్రం మనం అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మన జీవితం యొక్క విలువను తెలుసుకున్నాం కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ మానవ జన్మని ఉపయోగించుకొని అనుక్షణం కూడా మన లోపలే ఉన్నటువంటి పరమాత్మ వైపుకి దృష్టి సారించి అంతర్ముఖమైనట్లయితే అంతర్ముఖమైనటువంటి మనసే పరమాత్మ, బహిర్ముఖమైనటువంటి మనసు ఆత్మే మనసు. కాబట్టి మనసుని అంతర్ముఖం చేస్తే పరమాత్మ. కాబట్టి మనసును అంతర్ముఖం చేసి ఈ పరమాత్మ వైపు దృష్టి సారించి ఈ జీవితాన్ని సార్థకం చేసుకొని మనం ఎందుకైతే వచ్చామో అందుకోసం ఈ జీవితాన్ని ఉపయోగించుకున్నట్లయితే మనం కృతకృత్యులం అవుతాం, లేకపోతే ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవటం మనకి ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా గెలుపు పొందటమే మనకి ఇష్టం. కాబట్టి గెలుపు పొందాలి అంటే మోక్షాన్ని పొందాలి, మోక్షం పొందాలంటే అంతర్ముఖం కావాలి, అంతర్ముఖం కావాలంటే జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలంటే గురువును ఆశ్రయించాలి, గురువును ఆశ్రయించాలంటే గురువును మెప్పించగలగాలి, గురు శుశ్రూష చెయ్యాలి. కాబట్టి ఇవన్నీ చేసి మనం ఈ జీవితంలోనే మోక్షాన్ని సాధించడానికి పట్టుదలతోటి సాధన చేద్దాం. హరిఓం.